పాము తన ఒంట్లోనే పుట్టినదైనా కుబుసాన్ని తాను వదిలిపెట్టేస్తుంది, తప్ప కుబుసాన్ని ఉంచుకోదు. పాము కుబుసాన్ని ఎలా విడిచిపెట్టిందో మనిషి కోపాన్ని అలా విడిచిపెట్టేయాలి. తప్ప కోపాన్ని ఎప్పుడూ కూడా అట్టపెట్టుకోకూడదు, అది ప్రమాదకారి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపం ఎవరికి శత్రువో తెలుసా? ఎవరికి కోపం వచ్చిందో వాళ్ళకే శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని తన సంతోషమే స్వర్గము. చిన్నతనంలో మనకి నేర్పుతారు, నేర్పినప్పుడు తన కోపమే తన శత్రువు, నా కోపం నాకు శత్రువు, నా కోపం మీకు శత్రువు కాదు. ఎందుకో తెలుసా? దాని ఎందుకు లక్షణం ఉంటుంది. నాకు ఏదో చాలా కోపం వచ్చేసింది అనుకోండి, అవతల వారు చాలా పెద్ద మనిషి, నేను పట్టుకుని నువ్వు ఉరే అని నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన చిరునవ్వు నవ్వి భగవంతుడి వైపు తిరిగి నమస్కారం చేసి ఈశ్వరావిడికి బుద్ధి కలిగేటట్టు చూడని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనేం పట్టించుకోలేదు. ఆయనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే కోపం ఆగుతుందా? అరే ఇన్ని తిట్టాను చూసావా ఎలా వెళ్ళిపోతున్నాడు, ఒక్క మాట మాట్లాడే ఇంకా ఎక్కువ అయిపోతుంది కోపం. ఎవడు ఊగిపోతాడు, ఎవడికి కోపం వచ్చిందో వాడు ఊగిపోతాడు, వాడు ఇంకా ఎక్కువ తిడతాడు. తిట్టిన కొద్దీ పాపం వీడి ఖాతాలో పడుతుంది, నేను పుచ్చుకోలేదు అన్నాను అనుకోండి, అవతల వాడి ఖాతాలో ఏం పడదు. అందుకే తన కోపమే తన శత్రువు, కోపము తనకే శత్రువు. కోపము ఎప్పుడూ కూడా తనకి బంధువు కాదు, అందుకే అహిత శత్రువు అని పేరు శాస్త్రంలో కోపానికి. కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని అడిగారు. ఎప్పుడైనా కోపం వస్తే అగ్నిహోత్రం పైకి లేచిపోతుంటే కుండతో నీళ్లు తెచ్చి పోసి ఆర్పేసినట్లు, కోపం పెరిగిపోతుంటే ఓర్పు చేత ఆపచేయాలి కోపాన్ని. కోపాన్ని ఆపడానికి సాధనము లోకంలో ఒక్కటే ఉన్నది, ఓర్పు ఒక్కటే. అందుకే నేను చెప్పానని మీరు అనుకోవద్దు, నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. కోపం బాగా వస్తే ఏం చేయమని చెప్తారంటే వెంటనే నువ్వు ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపు లేసేసుకుని కూర్చోమని చెప్తారు. కొంతసేపు కూర్చో ప్రశాంతంగా, ఎవ్వరితో మాట్లాడద్దు, మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చో. నీకు వీలైతే ఒక అద్దం పెట్టుకుని నిన్ను నువ్వు చూసుకో, ఎంత భయంకరంగా ఉంటావో కోపం వచ్చినప్పుడు, ముఖంలో ఎంత వికారం వచ్చేస్తుందో, ఎంత ఊగిపోతాడో మనిషి కనపడుతుంది. కాసేపు భగవత్ స్వరూపం గురించి కానీ గురువుల గురించి కానీ ఆలోచించి మహాత్ములైన వారికి సంబంధించిన పుస్తకాన్ని తిప్పి వారి చిత్రాలు చూస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగిపోతున్న పాల మీద నీళ్లు చల్లితే పాలు ఎలా వెనక్కెడతాయో, మహాత్ముల యొక్క మూర్తులను చూసిన నిశ్శబ్దంగా మంచి విషయం వైపుకి మనసుని తిప్పిన కోపం వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే కోపాన్ని తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఇది, ఓర్పు ఒక్కటే. ఆ సహనము లేదనుకోండి మీరు కోపాన్ని ఆపలేరు. అగ్నిని ఆర్పడానికి లోకంలో నీళ్ళు ఎలా ఉంటాయో కోపాన్ని తగ్గించడానికి ఓర్పు ఒక్కటే సాధనము. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి, కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము జీవితంలో నిద్ర లేచి పడుకునే వరకు ఇవి రెండు మారి 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 వస్తుంటాయి. మనిషి జీవితంలో కామము క్రోధము కామము క్రోధము కామము క్రోధము ఇవి మారి 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 ఉద్భుతమవుతూనే ఉంటాయి. మనసు ఒక కోరిక చెప్తుంది, తీరితే తృప్తి, తీరకపోతే ఎవరి వలన తీరలేదో కారణం వెతుక్కుంటుంది. అది తీరలేదయా, ఈశ్వరాజ్ఞ అని విడిచిపెట్టదు. తీరలేదు కాబట్టి ఎవరి వలన తీరలేదు, నాకు ఎవరు అడ్డొచ్చారు, ఎవరినో ఒకళ్ళని వెతుక్కుంటుంది. వెతుక్కుని ఇప్పుడు ఈ కోపాన్నంతటిని వాడి మీద విడిచిపెడుతుంది, విడిచిపెట్టి పాపాన్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కామము క్రోధము కామము క్రోధము రుచి వాసన రుచి వాసన ఇవే మనిషిని నిరంతరం పాడు చేసి పాపం చేయిస్తూ ఉంటాయి. ఇప్పుడు పాపమునకు తల్లిదండ్రులు ఎవరు? కామక్రోధములు. కాబట్టి పాపం చేయకుండా ఉండాలి అని నేను అన్నాను అనుకోండి, మీరు పాపం చేయకండి అన్నాను అనుకోండి, నే పాపం చేయకండి అంటే చేయడం మానేయడం తేలిక? అంత తేలిక కాదు. నీ చెప్పానని మానేస్తే ఇంత ఉపన్యాసం ఎందుకు? మీరు ఇది పొద్దున్నీ కామక్రోధాలకి వశం కాకండి అని ఓ మాట చెప్పి వెళ్ళిపోతే చాలు, నాకు ఇంకోటి చెప్తే చాలు. కానీ మరి ఎందుకు వశపడిపోతున్నాం మనం అంటే, కామక్రోధములకు వశపడిపోతున్నాం కాబట్టే పాపాలు చేస్తున్నాం. కామక్రోధాలకి వశపడిపోతున్నాం కాబట్టి రుచి వాసనకి మనసు లొంగిపోతోంది. ఇదే భాగవతం దశమ స్కంధంలో కృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి లీలగా చూపిస్తాడు. దీన్ని పాపకర్మాచరణమునకు అవకాశం ఎక్కడుంటుందో చూపిస్తాడు. ఆయన ఆవుల్ని దూడల్ని కాస్తూ ఉంటాడు. వాటిని రక్ష చేస్తున్నప్పుడు కంసుని పనుపున వచ్చినటువంటి ఒక రాక్షసుడు ఒక దూడ రూపంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి కృష్ణుణ్ణి చంపాలి, అది ఆ రాక్షసుడి కోరిక. వాడు ఒక దూడ వేషంలో వచ్చాడు. ఇప్పుడు ఈ దూడ వేషంలో ఒక రాక్షసుడు వస్తే వెలగ చెట్టు రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. దాని నిండా వెలగపళ్ళున్నాయి. ఈ ఇద్దరూ ఎందుకు వచ్చారంటే కృష్ణుడు ఆదమరిచి గొల్లపిల్లలతో ఆడుకుంటున్న వేళ చూసి వెనక నుంచి వెలగ చెట్టు, ముందు నుంచి ఆవుదూడ, రెండూ వచ్చి బాలకృష్ణుణ్ణి కుమ్మి చంపేయాలి అని వాటి కోరిక. అందుకని ఒకవైపు వెలగ చెట్టు పళ్ళతో, ఒకవైపు దూడ, రెండూ వచ్చాయి. ఆ గోపాల బాలురు అన్నారు, వాళ్ళ దగ్గర ఎన్ని గోవులున్నా వాళ్ళు వాళ్ళ గోవులేవో వాళ్ళది కాని గోవేదో వాళ్ళు కనిపెడతారు. వాళ్ళన్నారు, కృష్ణ కృష్ణ, ఈ ఆవుదూడ చూసావా, ఎంత చెంగు చెంగున గింతుతోందో, చాలా చమత్కారంగా ఉంది. ఈ దూడ ఎవరిది, ఎలా వచ్చింది మన మందలోకి అన్నారు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్ని కృష్ణుడు అన్నాడు, ఈ దూడ ఎవరిదో చూస్తానుండండి అని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి ఆవుదూడ యొక్క నాలుగు కాళ్ళు కలిపి పట్టుకున్నాడు. పట్టుకుని దాని తోకని నాలుగు కాళ్ళకి చుట్టూ తిప్పి కట్టాడు. చుట్టూ తిప్పి పట్టి ఇలా ఆ నాలుగు కాళ్ళు పట్టుకుని ఆ దూడని పైకెత్తి గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పాడు. తిప్పి ఈ దూడని తీసి వెలగ చెట్టు కేసి కొట్టాడు. కొడితే దూడ చచ్చిపోయింది. ఈ దూడ యొక్క దెబ్బకి వెలగ చెట్టు పడిపోయి చచ్చిపోయాడు. అంటే వెలగ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుడు పోయాడు, దూడ రూపంలో ఉన్న రాక్షసుడు పోయాడు. ఇది ఒక మంచి లేగ వినడెంతయు నొప్పెడినంచు దాసి తత్పదములు తోకయన్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జడియగ నొక్క పెట్టుకుని చంపె కుమారుడు లెగరక్కసిన్ వెలయగ గోపబాలకురు కోయని అర్వ నఖర్వలీలతో ఉన్నంటారు పోతన గారు. ఆ దూడని వేసి వెలగ చెట్టు కొట్టి వెలగ చెట్టు ఆవు దూడ రెండూ చచ్చిపోయేట్టు చేశాడు. గోవర్ధనోద్ధరణం చేసి గోవుల్ని కాపాడినటువంటి కృష్ణుడు ఆవు దూడని వెలగ చెట్టుని ఎందుకు చంపాలి? అలా ఎందుకు ఆ రెండింటినీ చంపడం అంటే, ఒకటి అవి రెండూ రాక్షసులు. రాక్షసులు అంటే పాడు చేసేవాళ్ళు. ఏమిటి వాటికి రెండింటికి లక్షణం? వెలగ పండు తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టారనుకోండి, మా ఇంట్లో వెలగపండు లేదండి అని కానీ మా ఇంట్లో వెలగపండు ఉందని కానీ మీరు ఎవరితో చెప్పక్కర్లా. దాని వాసన చెప్పేస్తుంది ఇంట్లో వెలగపండు ఉందని. అలాగే ఆవు దూడ ఉందనుకోండి, దానికి అక్కర్లేని ప్రతి పదార్థాన్ని ముట్టుకుని తింటుందని, ప్రతి పదార్థాన్ని తింటుంది, మట్టి కూడా తింటుంది. తింటే దాని కడుపులో ఏలుగు పాములు బయలుదేరి ఆ దూడ మరణిస్తుంది. అందుకే దూడ అన్నిటినీ తినేస్తుంది, దానికి రుచి చూడటం అలవాటైపోయింది కాబట్టి దాని ముట్టికి ఓ బుట్ట కట్టేస్తారు. కట్టేస్తే అది ప్రతిదాన్ని ముట్టుకుందామని ఎడుతుంది, కానీ అది తినలేదు. దానికి రుచి చూసే అవకాశం ఉండదు, ఎందుకంటే బుట్ట అడ్డొస్తుంది. నాలుగు ఇలా అంటుంది కానీ వెదురుపేళ్ళు తగులుతాయి, తినలేదు. వెలగపండు వాసనకి గుర్తు, రుచి వాసన ఈ రెండిటికి ఏవి? ఆవుదూడ వెలగపండు. ఈ రుచి వాసన రాక్షసులు. ఇదే మనసులో ప్రవేశించినటువంటి కోరిక తీర్చుకునుట, తీర్చుకున్న కోరిక యొక్క అనుభూతిని గుర్తుంచుకునుట. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఒక తల్లి కడుపున కవల పిల్లలు పుట్టారనుకోండి, కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోనైనా పెరిగారు, కవల పిల్లలు ఇద్దరూ అమ్మ కడుపులోంచేనా బయటకు వచ్చారు, ఏదో కొద్ది నిమిషముల వ్యత్యాసం తప్ప పెద్ద దూరం కూడా ఉండదు. ఇద్దరూ బయటికి వస్తే ఇద్దరి ఆలోచనలు ఒక్కలా ఉండవు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కవల పిల్లల్లోనే ఒకడికి ఒకటి ఇష్టం, ఒకడికి ఇంకొకటి ఇష్టం. ఒకడు తెలివైన వాడు, ఒకడు కొద్దిగా తెలివి తక్కువవాడు, ఒకడు చురుకైన వాడు, ఒకడు చురుకు తక్కువవాడు. ఒకడికి చదువు అంటే ఇష్టం, ఒకడికి ఆటలంటే ఇష్టం. ఎందుకు వచ్చింది తేడా అంటే, మనసుకి ఒక లక్షణం ఉంటుంది, ఆఖరి ఊపిరిలో అది కదులుతుంది. మనసు దేని మీద ఆధారపడి కదులుతుందంటే, మన ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసంత వేగంగా కదులుతుంది. పూజ చేసేటప్పుడు ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే, ఊపిరిని నిలబెడితే మనసు నిలబడుతుంది, ఊపిరి వేగంగా తీసేస్తే మనసు కదిలిపోతుంది, భగవంతుడి మీద నిలబడదు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరిసారి దానికి ఇష్టమైనది ఏదో దాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే, దానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఏదో దాని గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఎట్నుంచి ఎడుతుందో తెలియదు, కొన్ని కోట్ల రోమరంధ్రాలు ఉంటాయి, వాటిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు వాసనా బలాన్ని పట్టుకెడుతుంది. పట్టుకెడితే ఏమవుతుందంటే, దానికి గత జన్మలలో ఏది ఇష్టమో దాన్నే వచ్చే జన్మలో కూడా ఇష్టపడుతుంది. అందుకే ఒక్కొక్క పిల్లవాడు చూడండి, పుట్టుకతోనే ఇల్లు ఎంత మంచి ఇల్లైనా దొంగతనానికి ఆ వ్యసనాలకి అలవాటు పడతాడు. గుణనిధి ఉపాఖ్యానం లేదు. కారణం ఏమిటంటే, వాడికి గత జన్మలలోంచి వస్తున్నటువంటి వాసనా బలం, మనసు తెచ్చుకుంటుంది వాసనా బలాన్ని. ఆ వాసనా బలం పోవాలి అంటే పుణ్యకర్మయందు అనురక్తి కలగాలి. పుణ్యకర్మయందు అనురక్తి కలగాలంటే ఎప్పుడూ కూడా అసలు పుణ్యకర్మ చెయ్యడానికి నీకు ఇచ్చినటువంటి సాధనము యొక్క గొప్పతనం నీకు తెలిసి రావాలి. సాధనం యొక్క గొప్పతనం తెలిస్తే తప్ప నువ్వు పుణ్యకర్మ చెయ్యవు. ఎందుకని, నేను మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఒక శివాలయం ఉందనుకోండి, శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చెయ్యాలి. ఒకసారి అలా గుండ్రంగా తిరిగి వస్తే అదొక పుణ్యం, ఆలయానికి ప్రదక్షిణం చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక గుడిలోకి కుక్క వెళ్ళి ప్రదక్షిణం చేస్తుందా? అనుమతిస్తారా కుక్కని? ఓ పంది వెళ్ళి ప్రదక్షిణం చేస్తుందా? చెయ్యదు. ఒక్క మనుష్యుడు మాత్రం ప్రదక్షిణం చేస్తాడు. మీకు ఏముంది కాబట్టి చెయ్యగలరు? శరీరం ఉంది కాబట్టి, మనుష్య శరీరం ఉంది కాబట్టి ప్రదక్షిణం చేస్తారు. మనుష్య శరీరం ఉంది, శ్రీరామ 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 అనగలరు. మనుష్య శరీరం లేదు, ఎలా అంటారు శ్రీరామ అని? శ్రీరామ అంటే చాలా గొప్ప అని తెలుసు, కానీ అనలేరు. ఎందుకో తెలుసా? ఒక్కొక్కసారి జీవుడు ఇతర శరీరాల్లోకి వెళ్ళిపోయినా కూడా మహాత్ముల్ని గుర్తుపడతాడు. అందుకే కుక్కలు పిల్లుల్లాంటివి కూడా మహాత్ముల యొక్క స్పర్శని తెలుసుకుంటాయి, మహాత్ముడు నడిచి వెళుతున్నాడు అని గుర్తుపడతాయి. అవి గుర్తుపట్టి ఒక్కొక్క చో అయితే ఏం చేస్తాయో తెలుసా? తీరిపారి చూస్తాయి. ఒక్కొక్క చో అయితే గత జన్మ జ్ఞాపకానికి వస్తుంది. తులసీదాస్ గారు కాశీలో గంగాతీరంలో కూర్చొని రామాయణ ప్రవచనం చేసేవారు ప్రతిరోజు సాయంకాలం. బోలెడంతమంది వచ్చి కూర్చుని వింటుండేవారు. ప్రతిరోజు జమీందారు సాయంకాలం వేళ వెళ్ళిపోతుండేవాడు వాహనం మీద. వెళ్ళిపోతూ ఆగి తులసీదాస్ గారిని తిడుతుండేవాడు, నీకు పని పాడు లేదు, రామాయణం అని కూర్చోపెడతావు వీళ్ళందరినీ, వాళ్ళందరి సమయం గంట రెండు గంటలో తినేస్తావు అని తిట్టేవాడు. తులసీదాస్ గారు నవ్వేవారు, జమీందారు వెళ్ళిపోయేవాడు. మర్నాడు పొద్దున్నే అనుష్ఠానం అయిపోగానే తులసీదాస్ గారు జమీందారింటికి వెళ్ళేవారు. జమీందారు తలుపు తీసి ఎందుకు వచ్చావని అడిగేవాడు. తులసీదాస్ గారు అనేవారు, అయ్యయ్యో మీకు డబ్బు ఆర్జనలో మీ జన్మంతా అయిపోతోంది, మీరు ఏమి పుణ్యం చేయట్లేదు, ఒక్కసారి ఈ శరీరం పోతే ఎంత కష్టమో మీకు తెలియట్లేదు, నా మాట వినండి, మీకు ఒక్కరికి రామాయణం చెప్తా, మీ ఇంటికి వచ్చి కాసేపు వినండి అనేవారు. అతను దెబ్బలాడేవాడు. రోజు తులసీదాస్ గారు వస్తుంటే ఇంకెలా వదిలించుకోవాలో అర్థం కాక, రామాయణం చెప్తావా, ఓ పని చెయ్యి, ఒక 6 నెలలు పోయాక రా వింటాననేవాడు. 6 నెలలు లెక్క పెట్టుకుని తులసీదాస్ గారు మళ్ళీ వెళ్ళేవారు. వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా రామాయణం చెప్తాను వింటారా, 6 నెలల తర్వాత వస్తే వింటా అన్నారు కదా అని అడిగేవారు. ఓహో 6 నెలలు అయిందా, ఒక 1 ఏడాది పోయాక కనపడవు అనేవాడు. మళ్ళీ 1 ఏడాది పోయాక తులసీదాస్ గారు వెళ్ళేవారు. మహాత్ముల యొక్క దయ అలా ఉంటుంది. ఇప్పుడు కుదరదులే, 1 నెల పోయాక రా అంటుండేవాడు. ఒకసారి తులసీదాస్ గారికి ఇలాగే గడువు పెట్టాడు. తులసీదాస్ గారు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు రామాయణం చెప్దామని. వెళ్ళేటప్పటికి తలుపు కొడితే కొడుకు బయటకు వచ్చాడు. ఏమయ్యా మీ నాన్నగారు 1 నెల పోయాక రమ్మన్నారు, రామాయణం వింటా అన్నారు, చెప్దామని వచ్చానన్నాడు. మా నాన్నగారు చనిపోయారండి, చనిపోయేప్పుడే 25 రోజులు అయిపోయింది, మా నాన్నగారు లేరండి అన్నాడు. తులసీదాస్ గారు వెనక్కి తిరిగి గోశాల వైపు చూశారు, పశువుల శాల వైపుకి. అదే ఇంట్లో ఎద్దుల బండి లాగడానికి ఒక ఎద్దుగా పుట్టి ఉన్నాడు తండ్రి. ఆ భూమి మీద వ్యామోహంతో వెళ్ళిపోయాడు, ఎద్దుగా వచ్చాడు. వచ్చి ఎద్దుగా నిలబడి ఉన్నాడు. మహాత్ముడిని గుర్తుపట్టాడు, తులసీదాస్ గారు వచ్చారని. అయ్యయ్యయ్యో, బతికున్న నాళ్ళు ఈ మనుష్య శరీరాన్ని డబ్బు సమపార్జన కోసం, ఒక్కదానికోసమే వాడాను. డబ్బు సంపాదించడం, వచ్చిన డబ్బుతో భోగం అనుభవించడం, నోటితో అక్కర్లేనివన్నీ మాట్లాడటం. ఒక్కనాడు భగవన్నామం మాట్లాడలేదు, భగవత్ సంబంధం మాట్లాడలేదు. ఏమైంది? ఇప్పుడు ఎద్దునై నించున్నాను. తులసీదాస్ గారు అప్పుడు కూడా రామాయణం చెప్తారు, కానీ వినే ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా వింటాడు? రామాయణం విన్న రామ అని ఎలా అంటాడు? అనలేడు. ఇక ఆ అవకాశం లేదు జీవితంలో, పోయింది. ఇప్పుడు తెలిసి వచ్చింది మనుష్య శరీరం యొక్క విలువ. ఆ శరీరంలో ఉండగా రామాయణం చదువుకుని ఉంటే, రామాయణం మీద ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేసి ఉంటే, రామ అని అని ఉంటే, శివ అని అని ఉంటే, తులసీదాస్ గారి ఇంటికి వచ్చినప్పుడు అయ్యా కూర్చోండి అని చెప్పి కనీసం గుప్పెడు మంచినీళ్ళు ఇచ్చి రామాయణం వినుంటే, అంతటి మహాత్ముడికి మంచినీళ్ళు ఇచ్చినందుకు, రామాయణం పోని విన్నందుకు ఏమై ఉండేవాడు? ఇన్ని మాటలు ఇంటికి వచ్చి అడిగితే రామాయణం వినలేదు, భగవత్ సంబంధమైన మాట నాకు అక్కర్లేకపోయింది, ఇప్పుడు ఎద్దునయ్యాను, ఇది శరీరమే ఎందుకు పనికి వస్తుంది? ఓ దేవాలయానికి ఎడతావా? ఓ 11 రూపాయలు దానం చేస్తావా? ఓ ప్రదక్షిణం చేస్తావా? ఈశ్వరుడి పల్లకి పట్టుకుంటావా? ఓ చీపురు కట్ట పట్టుకెళ్ళి దేవాలయాన్ని ఒకసారి తుడవగలవా? దేవాలయంలో ఉన్న పాత్రలను ఒక్కసారి కడగగలవా? ఈశ్వరుడికి ఆ ఊరిరింపు జరుగుతూ ఉంటే నువ్వు ముందు దివిటీ పట్టుకుని నడవగలవా? పోనీ ఇవేమీ అక్కర్లేదు, స్వామి పల్లకీలో వెళ్ళిపోతుంటే స్వామి వెనకాతల గోవింద గోవింద అంటూ గోవిందనామం చెప్పుకుంటూనో భగవన్నామం చెప్పుకుంటూనో నడవగలవా? భగవత్ కథాశ్రవణం చెయ్యగలవా? చెయ్యలేవు. అప్పుడు ఆ జన్మ ఏమైంది? ఎందుకు పనికిరాంది అయిపోయింది. మనుష్య శరీరము ఒక్కటే పుణ్యకర్మ చెయ్యగలదు, ఈ శరీరం ఒక్కటే పుణ్యాన్ని సముపార్జించగలదు. సముపార్జించగలిగి కూడా ఈ శరీరాన్ని పుణ్యకర్మ కొరకు తప్ప కామక్రోధముల కొరకు మాత్రమే వాడాడు అనుకోండి, ఎందుకు పనికొస్తోంది? పాపకర్మ చేయడానికి పనికొస్తోంది. ఎంత ఆశకి వశుడు అవుతున్నావో అన్ని పాపాలు చేస్తావు డబ్బు కోసం, ఎంత కోపానికి వశుడు అవుతున్నావో అన్ని తప్పు మాటలు వదరి మాట్లాడతావు, రెండిటి చేత పాపమే చేస్తావు. పాపకర్మ చేస్తున్నావు తప్ప అసలు దీంతో పుణ్యం చేసుకోవాలన్న స్పృహ లేదు. పైగా దీనితో 4 రకాల పుణ్యం జరుగుతుంది, సామాన్యం కాదు, ఇది ఎవ్వరికీ లేదు, ఏ ప్రాణికి లేదు. దీంతో వాచిక పుణ్యము అని ఒక పుణ్యం జరుగుతుంది. ఏమీ అక్కర్లేదు, మీరు ఉత్తినే కూర్చుని శ్రీరామ 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 అనుకుంటున్నారనుకోండి, రోజుకి నేను 1 20 నిమిషాలు, మిగిలిన 23 గంటల 40 నిమిషాలు ఏం చేసినా నేను అక్కడ గడియారం పెట్టుకుని 20 నిమిషాల పాటు మాత్రం ఆగకుండా శ్రీరామనామం చెప్తాను. అది ఎవరి కోసం? జీవుడి కోసం. నేను చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకోండి, కోట్లు సంపాదించి తెచ్చి అక్కడ పెట్టావు, ఊపిరి ఇలా ఆగిందంతే అనుబంధాలన్నీ పోయి, వెంటనే పోతాయి అనుబంధాలు. శరీరమునందు ఊపిరి పోగానే అనుబంధములన్నీ ఆగిపోతాయి. ఎందుకంటే ఊపిరి తిరుగుతోందనుకోండి, ఏ పేరు పెట్టి ఏ అనుబంధంతో ఎవరు పిలవనివ్వండి, ఓయ్ అంటాడు. ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది, ఇంతమంది చుట్టూ నిలబడి ఇన్ని అనుబంధాలతోనూ పిలవమనండి, ప్రతిస్పందన ఉండదు. ఇది శంకర భగవత్పాదులు అంటారు, కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు. కోట్లు సంపాదించి తెచ్చావు, నీ జీవితంలో ఎంతో సమయం పోయింది, వస్తుందా వెంట? పంచేసుకుంటారు బిడ్డలు. ఓ ఇల్లు కట్టావు, నువ్వు ఉన్నప్పుడు ఇలా చూపించి ఇది నా ఇల్లు అండి అన్నావు, వెళ్ళిపోయాడు యజమాని. కొడుకు ఇలా చూపించి ఇది నా ఇల్లు అండి అన్నాడు, ఇల్లు బాధపడదు, అయ్యో పాపం ఆయన ఎంత కష్టపడి కట్టాడో నన్ను, తప్పురా అలా అంటావేమిటి, మీ నాన్న కట్టాడని చెప్పరా అని ఇల్లేమందావు, ఇది నా ఇల్లు అని కొడుకు అంటే ఊరుకుంటుంది. కొడుకు ఎవరికో అమ్మేశాడు, వాడు వచ్చి ఇది నా ఇల్లు అన్నాడు, ఏమంది ఇల్లు, అలాగే ఉంటుంది. డబ్బు ఎవరు తీసుకుంటే వాడితో వెళ్ళిపోతుంది, నగలు ఎవరు పుచ్చుకుంటే వాడితో వెళ్ళిపోతాయి, ఆఖరికి శరీరం కట్టెలలో కాలిపోతుంది. నువ్వు జీవుడేమైపోయాడు? సంపాదించావు మంచిదే, సంపాదించద్దని బిడ్డలకు ఇవ్వద్దని ధర్మశాస్త్రాలు చెప్పలా, సంపాదించవలసిందే బిడ్డలకు ఇవ్వవలసిందే. కానీ అదొకటే శాశ్వతం అనుకుంటే ఊపిరి ఆగిపోయినప్పుడు వాళ్లతో అనుబంధం లేదు, సంపాదించింది నీ వెంట వచ్చే అవకాశం లేదు. కానీ జీవుడు మాత్రం మళ్ళీ ఇంకో జన్మ కడతాడు, ఇంకో శరీరంలో కడతాడు, అప్పుడు అక్కడ కూడా భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, వాళ్ళని పోషించాలి అంటే నీకు అప్పుడు ఐశ్వర్యం కావాలంటే నువ్వు చేసిన పుణ్యం ఏదైనా ఉంటేనే ఇస్తాడు ఈశ్వరుడు, ఆ పుణ్యం లేని నాడు ఇవ్వడు. ఇలా పెట్టడం చేత కానప్పుడు ఆ చెయ్యి ఇలా ఉండాలి తప్ప మళ్ళీ ఇలా పెట్టే చెయ్యి ఇంకవదు. నీ జీవుడికి నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు, ఆత్మద్రోహము అంటారు. అంటే వాడు తనకి తాను ద్రోహం చేసుకుని అందరికీ ఉపకారం చేస్తున్నాడు. నీ జీవుడికి నువ్వు చేసుకునే ఉపకారం ప్రయత్నపూర్వకంగా ఈ శరీరం ఉండగానే ఒక గుడికి వెళ్ళి దర్శనం చెయ్యి, ఒక గుళ్ళో ప్రదక్షిణం చెయ్యి, 20 నిమిషాలు కనీసం నువ్వు రామనామమో శివనామమో చెప్పు, భాగవత గ్రంథాన్ని 2 పేజీలు చదువు, రామాయణం 2 పేజీలు చదువు. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా భగవంతుని గురించి స్మరణ చెయ్యి, భగవత్ కథలను మనసులో స్మరణ చెయ్యి. దానివల్ల నువ్వు నీ పిల్లలకి తక్కువ చేసిందేమీ లేదుగా. పోని ఉద్యోగం చేయవలసిన సమయంలో మానేస్తే తప్పు, డబ్బు సంపాదించనందుకు. ప్రయాణం చేస్తున్నప్పుడు భగవన్నామం జ్ఞాపకం చేసుకోవడానికే ఒక 10 నిమిషాలు మాట్లాడితే పక్కవాడికి తెలియక్కర్లేదు, 11 మాటలు మనసులో భగవన్నామం చెప్తుండు. 10 నిమిషాలు మాట్లాడావు అయిపోయింది, పక్కవాడికి కూడా తెలియక్కర్లేదు నువ్వు చెప్తున్నావని 11 మాటలు భగవన్నామం చెప్తుండు. అది నీ జీవుడి కోసం. నువ్వు మాట్లాడుతున్న మిగిలిన మాటలన్నీ నీతో వస్తున్న వాళ్ళ కోసం. ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక ఉన్నత స్థాయిని పొందాలన్నా, అక్కడ భార్య మంచిది రావాలన్నా, బిడ్డలు మంచివాళ్ళు పుట్టాలన్నా, శరీరానికి వ్యాధి లేకుండా ఉండాలన్నా, తిన్నది జీర్ణం కావాలన్నా, నలుగురికి పెట్టుకోవాలన్నా నువ్వు చేసిన పుణ్యం నీతో వస్తుంది జీవుడిగా. నీ గురించి నువ్వు ఆలోచించుకోనప్పుడు నిన్నెవరు బాగు చేయగలరు? అది మనుష్య శరీరంతోనే చెయ్యాలి. ఈ శరీరము లేని నాడిక నువ్వు చేసుకోలేవు జీవుడికి. జీవుడికి పుణ్యము రావడానికి శరీరమే సాధనము, బాగా గుర్తుపెట్టుకోండి. అది మన ప్రమేయం వల్ల రాదు. మన ప్రమేయం వల్ల మనుష్య శరీరం తెచ్చుకోగలిగితే లోకంలో ఇన్ని జీవులు ఉండవు. కుక్కలు, పిల్లులు, నల్లులు ఇవన్నీ చేతకాక కుక్కలయ్యాయా? అవి కూడా మనుష్య శరీరం అడుగుతాయి. అవి వాటికి రాలేదంటే వాటి దురదృష్టం అంతే. మన అదృష్టం ఈ శరీరాన్ని పొందాం. పోనీ దీనికి ఏమైనా నమ్మకం ఉందా? ఇన్నాళ్ళు ఉంటానండి చేస్తాను, ఇప్పుడు కాదులేండి రేపు చేస్తాను పుణ్యం అనగలవా? కుదరదు. ఎందుకంటే నిత్యమా జీవితము నీటి బై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? బుడగ చాలా పెద్దదండి, రంగురంగులుగా ఉంది, ఫోటో తీసుకుంటానండి అని నువ్వు కెమెరా పట్టుకొచ్చే లోపల బుడగ టప్పుమంటుంది. మనుష్య శరీరంలో జీవుడు ఎంతకాలం ఉంటాడు ఎవ్వరికీ తెలియదు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కురుపుణ్యమహోరాత్రం, శరీరాన్ని వాడుకుని రాత్రి పగలు అని ఆలోచించకు. పుణ్యకర్మ నీ కొరకు నువ్వు చేసేసుకోవడం మొదలుపెట్టుకో.